அவித்யானாமந்தஸ்திமிரமிஹிரத்வீபநகரே ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிஜரீ தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதோ நிமக்னானாம் தம்ஷ்ட்ராமுரரிபுவராஹஸ்ய பவதி சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசாந்தயே வந்தே குருபதத்வந்த்வமவாங்மானசகோசரம் ரக்தசுக்லப்ரபாமிஸ்ரிமதர்க்யம் த்ரைபுரம் மகா நாராயணம் நமஸ்கிருத்ய நரம் சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் ததோ ஜயமுதீரயேத் கங்கா தரங்க ரமணீய ஜடாகலாபம் கௌரி நிரந்தர விபூஷித வாமபாகம் நாராயண பிரியமனங்கமதாபகாரம் வாராணசி புரபதிம் பஜ விஸ்வநாதம் பஜ விஸ்வநாதம். பகவந்துனிக்கு மகிம பெறகாலంటే లేక భగవద్ దర్శనం చేసుకున్నటువంటి వ్యక్తులకి కోరికలు తక్షణం తీరాలంటే ఏమి చెయ్యాలి అని ఒకప్పుడు నందీశ్వరుడు శివుణ్ణి అడిగాడు. మీరంతా ఈ ఉమామహేశ్వరాలయానికి వస్తున్నారు, భక్తితో దర్శనం చేసుకుంటున్నారు, ఇలా దర్శనం చేసుకున్న వాళ్ళు అనుకున్న కోరికలు తీరాలంటే ఏం చెయ్యాలి, దీనికి ఏదైనా సులభ మార్గం ఉందా, ఆ దేవత యొక్క అనుగ్రహం తొందరగా లభించటానికి సులభ మార్గం ఏమిటి అని నందీశ్వరుడు ఒకప్పుడు శివుణ్ణి అడిగితే అప్పుడు శివుడు 4 లక్షణములు గుడిలో ఉంటే ఆ గుడికి వచ్చినటువంటి వాడు ఏమనుకుంటే అవుతాయి అన్నాడు. అందులో ఏమిటి, దైవం, ముందు లోపల దేవుడు ఉండాలి. ఇప్పుడు మీకు ఆలయానికి రాగానే శివుడు సుందరాకారుడై నొన్నని లింగరూపంలో విభూతి పూసుకుని దర్శనమిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ దైవం ఉన్నాడు, ముందుగా ఈశ్వరుడు యొక్క లింగం ఉన్నది. లింగం ఉంది అంటే అక్కడ శివుడు ఉన్నాడు అని అర్థం. ఇక రెండవది ఎవరు, లింగం ఉన్న తరువాత అర్చకులు ప్రేమతో పలకరించి శ్రద్ధతో భక్తితో శివుడి మీద నమ్మకంతో అర్చన చేసేటటువంటి అర్చకులు రెండవ భాగం, దైవము అర్చకులు. ఈ ఇద్దరు ఉన్న ధర్మకర్తలు కార్యకర్తలు లేకపోతే ఆలయానికి అంత అభివృద్ధి ఉండదట. కాబట్టి ఈ భగవంతుని మీద భక్తితో ఇక్కడ నిరంతరం దైవ కార్యములు జరగాలి అనేటటువంటి భక్తితో ధర్మకర్తలు, ఈ ధర్మకర్తలకి సహకరించేటటువంటి ఇలాంటి కార్యకర్తలు ఉంటే ఆ గుడి భక్తుల కోరికలు తీరుస్తుంది. కాబట్టి ముందు దేవుడు ఉండాలి, మంచి అర్చకులు ఉండాలి, ధర్మకర్తలతో కూడినటువంటి కార్యకర్తలు ఉండాలి. ఈ ముగ్గురు ఉన్న అసలు కోరికలు ఎవరికి తీరాలి అంటే భక్తులకి. కాబట్టి 4వది భక్తులు, భక్తుల పాదధూళితో ఆలయం పవిత్రమవుతుంది. కాబట్టి సద్భక్తులు ఉండాలి. ఈ 4 ఎక్కడ దొరుకుతాయి అనుకునేవాడిని ఇంతకాలానికి ఉమామహేశ్వరాలయంలో దొరికాయి నాకు, అందుకని సంతోషించాను. కన్నుల పండువైన ఈశ్వరుడి లింగం దైవం ఉన్నది ఇక్కడ, మహాత్ములైన భక్తులైన అర్చకులు ఉన్నారు, వినయంతో కూడిన సంస్కారం కలిగిన అర్చకులు ఉన్నారు ఇక్కడ, అంత సంస్కారము ఉన్న ధర్మకర్తలు ఉన్నారు. ఇటువంటి ధర్మకర్తలున్న ఆలయానికి అభివృద్ధి కాకేమవుతుంది, అందుకే భగవంతుడు నన్ను వెతుక్కుని ఇక్కడికి వరి పంపించి కాశీఖండం చెప్పమన్నాడు. ఈ ధర్మకర్తలకు ఇంకో అదృష్టం ఏంటంటే తమ ఎంత తాము పనిచేసేటటువంటి కుర్రవాళ్ళు ఉన్నారు, వీళ్ళందరినీ స్వచ్ఛంద కార్యకర్తలు అంటారనమాట. ధర్మకర్తల్లో ఒక భాగమట కార్యకర్తలు కూడా, వాళ్ళు రాగానే శివుణ్ణి అలంకరించడం, లింగం పెట్టడం, ఎవరైనా వస్తే నీళ్ళు అందేలా చూడడం, ఆలయాన్ని శుభ్రం అయ్యేలా చేయడం చేస్తున్నారు. అక్కడికి దేవుడు ఉన్నాడు, అర్చక మహాత్ములు ఉన్నారు, కార్యకర్తలతో కూడిన ధర్మకర్తలు ట్రస్ట్ బోర్డు మెంబర్స్ వీళ్ళు ఉన్నారు, మీలాంటి సద్భక్తులు ఉన్నారు. ఈ భక్తులతో కూడా ఈ ఆవరణం పవిత్రమవుతున్నది. ఈ నాలుగు ఎక్కడుంటే అక్కడ దేవుడు పిలిస్తే పలుకుతాట. కాబట్టి నా మాట నమ్మినా నమ్మకపోయినా ఇది శివపురాణంలో నందీశ్వరుడు చెప్పిన గొప్ప మాట. కాబట్టి శివపురాణం ప్రమాణంగా మనం నమ్ముతున్నాం గనక ఇవి కూడా నమ్మాలి. అలాంటి చోటకి కాశీ విశ్వేశ్వరుడు వచ్చి కొలువై ఉంటాడు. కొద్ది రోజుల్లో ఈ శివలింగం విశ్వనాథలింగంతో సమానమైన మహామహిమలతో అలరారి మిమ్మల్ని అందరినీ అనుగ్రహిస్తుంది. శివుడు తలుచుకుంటే ఎక్కడైనా ప్రత్యక్షం అవుతాడు కదా. శివశర్మ ఉపాఖ్యానం ప్రారంభించాను. శివశర్మ కాశీ ప్రయాగం మధ్యలో తెగ తిరిగాడు. ఎక్కువ చదువుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయిలేండి. అసలు చదువుకోకపోతే గురువుగారు ఏం చెబితే అది నమ్ముతారు. బాగా చదువుకున్నా ఈయన చెప్పింది ప్రమాణం ఉన్నో కదా వాడికి తెలుస్తుంది. అస్సలు అక్షరం దాని వాడికి ఏం తెలుస్తుంది, అమ్మాయి మా గురువుగారు బాగా చదువుకున్నారులే ఆయన ఏం చెబితే అది నమ్ముదాం అనుకుంటాడట. ఎందుకంటే వాడికి ఏం రాదు కనుక ఈయన ఏం చెబితే అది నమ్ముతాడు. ఇంకా బాగా అన్ని పురాణములు చదువుకుని కంఠస్థం చేసేవాడు ఎదురుకుండా కూర్చుంటే ఈయన చెప్పిన శ్లోకం పలానా పురాణంలో ఉందండో అని తెలుసుకుంటాడు. ఈ ఇద్దరికీ పురాణం చెప్పడం తేలికట. అజ్ఞః సుఖమారాధ్యః సుఖతరమారాధ్యతే విశేషజ్ఞః జ్ఞానలవ దుర్విదగ్ధం బ్రహ్మాపి నరం నరంజయతి. అజ్ఞానికి పాఠం చెప్పచ్చు, బాగా చదువుకున్నవానికి పురాణం చెప్పచ్చు, కానీ మధ్య రకం మనుషులు ఉంటారు వాళ్ళు. అంటే వాళ్ళకి అసలు చదువు రాకపోవటం లేదు, బాగా రాదు. జ్ఞాన లవ అంటే కొంచెం చదువుకున్నారు వాళ్ళు, అక్కడక్కడ కొద్ది కొద్దిగా పురాణాలు వినడము లేక తెలుగులో అనువాదం చేసినవి చదవడము ఇలాంటివి చేశారట. ఈ కాస్త చదువుకి ఈ కొంచెం చదువుకి వాడు దుర్విదగ్ధుడయ్యాడు, అహంకరించాడు. నేను చదివేశాను నాకు అన్నీ వచ్చు అనుకుంటాట ఈ మూఢుడు. చదువేమో కొంచెం ఉంటుంది, అహంకారం కొండంత ఉంటుంది. ఒక వ్యక్తికి సర్టిఫికెట్ ఇవ్వాలంటే వాడికి ఎంత లెవెల్ ఉండాలి. పద్మాగర్ గారు పురాణం విన్న వెంటనే ఆయనకు సర్టిఫికెట్ ఇవ్వాలంటే అంత స్థాయి కలిగిన వాడు ఇవ్వాలి. ఎవడ పడితే వాడు సర్టిఫికెట్ ఇస్తే ఉపయోగం ఉంది. కానీ ఈ జ్ఞానలవ దుర్విదగ్ధుడు అంటారు వీణ్ణి. కొంచెము చదువుకుని నాకు అన్నీ వచ్చని అహంకరించే మూర్ఖుడు ఉంటాడే అటువంటి వాణ్ణి బ్రహ్మాపి నరం నరంజయతి. ఆ నరుణ్ణి బ్రహ్మ కూడా ఆనంద పెట్టలేటాయి. దేవుడి దేవల్లా, మీరు బాగా చదువుకున్న వాళ్ళు అసలు చదువుకునే వాళ్ళు ఉన్నారని నాకు నమ్మకం అన్నమాట. ఇదంతా ఎందుకు చెప్పాను నేను, బాగా చదివాడు కానీ పూర్తిగా దాని మీద అవగాహన లేదు. అందువల్లే శివశర్మకి కాశీ ఎంతో గొప్పదని తెలుసుండి కూడా అక్కడే ఉండిపోదాం, ఇక్కడే విశ్వనాథుడి దర్శనం చేసుకుని చివరి రోజులు గడుపుదాం, మరణిద్దాం అనే ఊహ రాలేదు. 70 ఏళ్ల వయస్సులో ఆయన కాశీకి వెళ్ళి అక్కడ ఉండక ఈ కాశీ విడిచిపెట్టి ఇంకెక్కడికో మళ్ళీ వెళ్ళాలనుకుని ఒకసారి ప్రయాగ వెళ్ళి అక్కడ నెలండి, మళ్ళీ అక్కడ నుంచి కాశీ వచ్చి ఇక్కడ నెలండి, మళ్ళీ ప్రయాగ పెడతాడు. కాశీకే తెంచు మరి ప్రయాగమునకేగు, కాశీకే తెంచు మరి ప్రయాగమునకేగు, ఇలా 2 సార్లు రాశారు ఒకే పాదం. కాశీ పెడతాడు, ప్రయాగ వస్తాడు, ప్రయాగ పెడతాడు, కాశీ వస్తాడు. ఇలా ఉండి ఒకసారి మాత్రం 6 నెలలు ఏకధాటిగా కాశీలో ఉండిపోయాడు. అటు ఇటు తిరగడం ఎందుకు, తిరగడం కొంచెం కష్టంగా ఉంటుంది, నాకు కూడా వయస్సు పెరుగుతుంది, వయస్సు పెరిగే కొద్దీ చత్వారం వస్తుంది, చెవులకి శక్తి తగ్గుతుంది, ఆహారం తినడానికి పళ్ళు ఒళ్ళు సహకరించదనుకుని 6 నెలల పాటు అక్కడే ఉండిపోయి భక్తితో ముందు డుంటి విఘ్నేశ్వరుణ్ణి దర్శనం చేసుకుని గంగానదిలో మణికర్ణికా ఘట్టంలో స్నానం చేసి అన్నపూర్ణాదేవిని, శనైశ్వరుణ్ణి, విశ్వేశ్వరుణ్ణి, విశాలాక్షిణి, ధర్మేశ్వరుణ్ణి, సావిత్రి వటవృక్షాన్ని వటసావిత్రి దేవతని, ఆదికేశవుణ్ణి, కాలభైరవుణ్ణి ఇలా అందరినీ దర్శనం చేసుకునేవాడు. గంగానది స్నానం మాత్రం పొరపాటును కూడా మానకూడదు. కాశీలో ఉన్నంతకాలం ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు వీలున్నంత వరకు గంగా స్నానం చేయాలట, మరీ రోగం వచ్చి పడిపోతే తప్ప. లేకపోతే గంగా స్నానం మానకూడదు. గంగా జలలవ కణికాపీత. గోవింద భజనలో శంకరాచార్యుడు ఏం చెప్పాడు, భగవద్గీత కించిదధీత గంగా జలలవ కణికాపీత సకృదపి ఏన మురారి సమర్చ. 3 ఇంటిని మనిషి జీవితంలో విడిచిపెట్టకుండా చేస్తే వాడికి మోక్షం వస్తుంది. అందులో ఏమిటి, కొంచెమైనా భగవద్గీత అర్థం చేసుకోవాలి. చదవడం కాదు, చదవడం అందరూ చదువుతున్నారు, 18 అధ్యాయాలు డబా 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 చదివేస్తే వచ్చే ఉపయోగం లేదు. ఒక్క శ్లోకమైనా మనకి పూర్తిగా అర్థం కావాలి, భగవద్గీత కొంచెమైనా అర్థం కావాలి. గంగాజలం ఎంతైనా తాగాలట, కణిక అంటే బిందువు, మళ్ళీ బిందువు కూడా లవకణిక, కొంచెం చుక్క, ఏ డ్రాప్ ఆఫ్ వాటర్, గంగానదిలో ఉన్న ఎంత నీరైనా తాగు. ఒక్కసారి అయినా మురారిని విష్ణువుని పూజించు, ఈ మూడు చేశావా ఇక నీకు యమ భయము లేదు అన్నాడు ఆయన. యముడు మన ఏం చెయ్యలేడు, యముడిని భయపెట్టాలంటే ఈ మూడు చెయ్యాలి. ఇవన్నీ తెలుసు ఆయనకి. గంగానదిలో స్నానం చేస్తే, గంగాజలం తాగితే యమ భయం ఉండదని తెలుసు. ఇన్ని తెలుసుండి కూడా కర్మయోగము వల్ల ఒక 5-6 నెలలు అక్కడ గడిపాక ఎప్పుడూ ఒకే ఊళ్ళో ఉంటే బోరు కొడుతుంది అనుకున్నట్టు పాపం ఆయన. ఏదో మనం ఉన్న ఇంట్లో రోజు ఉంటే బోరు కొట్టచ్చు. దిక్కుమాలని సీరియల్ అదే సీరియల్, ఎన్ని వారాలు చూడండి, అత్తా కోడలు డుముకు 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 శబ్దాలు చేస్తారు వెనకాతల. ఈ అత్తని కోడలు కోడలు అత్త చూడడానికి 7 ఎపిసోడ్లు జరుగుతుంది. ఈలోపు ఇటు చచ్చిపోతాడు, ఏడుస్తూ కూర్చోవాలి. ఇవి చూస్తే, ఈ సీరియల్స్ చూస్తే బోరు కొట్టాలి, కానీ అవి కూడా మీకు బోరు కొట్టట్లేదు. అటువంటిది కాశీలో 3 రోజులు 7 రోజులు ఉండండి రా, అక్కడ ఉంటే బాగుపడతారా అంటే అక్కడికి వెళ్ళడానికి మాత్రం మనకు మనసు అంగీకరించదు. పాపం ఈ అమాయకుడు, ఈ శివశర్మ ఎంతటి పండితుడు, ఈ ఎల్లకాలం కాశీలో ఏముంటాం, ఇంకా ఎన్నో క్షేత్రాలు ఉన్నాయి కదా, నేను సప్తమోక్షపురాలు చూద్దాం అనుకున్నాను, అయోధ్య మధుర మాయా కాశీ కాంచీ శ్యవంతికా పురి ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయనః అని శాస్త్రం చెబుతున్నది. అయోధ్య చూశాను, మధురను చూశాను, కానీ మిగతా వాటిని పూర్తిగా చూడలేకపోయాను. వచ్చేటప్పుడు కాంచీ చూశాను, కాశీ చూశాను, ఇప్పుడు ఇంకా ద్వారక మిగిలిపోయింది, అవంతి మిగిలిపోయింది, మాయాపురం మిగిలిపోయింది, ఇవి కూడా చూద్దాం అనుకున్నాడు. అనుకుని హుటాహుటిన అక్కడి నుంచి బయలుదేరాడు. ముందుగా ఆయన పరమ పవిత్రమైన మధురా పట్టణానికి వచ్చాడు. ఒక్కసారి మళ్ళీ బృందావనం చూడాలనుకున్నాడు. బృందావనంలో నిరంతరం శ్రీకృష్ణ పరమాత్మ సంచరించే స్థలాలు కొన్ని ఉన్నాయి. అందులో అఘాసురుణ్ణి సంహరించి చద్దన్నం తిన్న స్థలం. ఈ యుగం కాదు, ఇప్పుడు ఈ ద్వాపర కాదు, అనేక ద్వాపర యుగాలు గడిచేగా ఏదో ఒక యుగంలో కృష్ణుడు అక్కడే తిరుగుతూ ఉంటాడు. అందుకని ఈయనకి పూర్వకల్పములు గురించి తెలుసు గనక ఏ యుగములో శ్రీకృష్ణుడు ఎక్కడ విహరించాడో అక్కడ ఉన్నవాళ్ళు చెబితే అక్కడికి వెళ్ళాడు. కృష్ణుడు చద్దన్నం తిన్న స్థలాన్ని ఇవాళ రమణ్ రేతి అంటారు. అక్కడికి వెళ్ళాడు, అక్కడ కూర్చుని కాసేపు కాలక్షేపం చేశాడు, యమునా నదిలో స్నానం చేశాడు, పరమ పవిత్ర రాధామాధవులు విహరించే పొదలలో తిరిగాడు. అక్కడ రాధాదేవి విహరించే ఒక గొప్ప పర్వతం ఉన్నది, ఆ పర్వతానికి కూడా వెళ్ళాడు. అక్కడే రాధామాధవులు నిరంతరం విహరించారు అని పెద్దలు చెబుతారు. చాలా అందమైన కొండ. ఇవన్నీ చూసుకుని అక్కడ ఒక 10 రోజులు తిరిగి ఇక్కడి నుంచి ఉజ్జయిని వెళ్ళాడు. ఉజ్జయిని వెళ్ళగానే ఆయనకి ఎక్కడ లేని ఆనందం కలిగిందిట. పెద్ద ఉజ్జయిని మహాకాళేశ్వర లింగం కనపడింది అక్కడ. ఆ మహాకాళేశ్వరుడు లింగం పెద్ద లింగం, ఇలా 2 చేతులతోటి గట్టిగా పట్టుకోవడానికి వీలుండేటటువంటి లింగం. నా అదృష్టవశాత్తు ఒకప్పటి రోజుల్లో ఇవన్నీ మేము ముట్టుకోగలిగాం, ఇప్పుడు అంత అవకాశం లేకుండా పోయింది. 2 కారణములు, ఆలయాల్లో ఎక్కడికక్కడ స్పర్శ దర్శనం తగ్గించేస్తున్నారు, 2వది జనం కూడా ప్రభంజనంలో పెరిగిపోతున్నారు. మా చిన్నప్పుడు మేము తిరిగే రోజుల్లో ఉజ్జయిని మహాలయంలో చేతులతో ఇలా కౌగిలించుకుని మార్కండేయుడు శివలింగాన్ని కౌగిలించుకున్నట్టుగా 3-4 రోజులు ఉండిపోయేవాళ్ళం గుళ్ళో, గంటల గంటలు ఉండిపోయేవాడిని. ఎంత హాయిగా ఉండేదో రోజులు. నాగేశ్వర జ్యోతిర్లింగానికి, ఈ ద్వారకలో ఉండేటటువంటి కృష్ణుడి యొక్క ఆలయానికి, ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయానికి, ఈ ఆలయాలన్నిటికీ మా చిన్నప్పుడు వెళ్ళినవి స్వర్ణయుగం అన్నమాట. ఆ రోజుల్లో హాయిగా కూర్చునేవాడు మహాకాళేశ్వరుని కౌగిలించుకుని ఆ భస్మం ఆయనకి పూజ చేస్తారు. మీకు తెలిసే ఉంటుంది, మీలో మహాకాళేశ్వరుని చూసిన వాడికి తెలుస్తుంది. తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల మధ్యలో మహాకాళేశ్వరుడికి భస్మంతో అభిషేకం చేస్తారు. ఆ భస్మం ఏం భస్మో తెలుసా, శవం అప్పుడే కాలగా వచ్చిన భస్మం, చితాభస్మం. అది కూడా ఏమిటి, అదేం విచిత్రమో తెలియదు కానీ, ప్రతిరోజు సాయంకాలం వేళ ఒక వ్యక్తి, ఒక కారణజన్ముడు, ఒక యోగజాతకుడు అక్కడ చచ్చిపోతాడు. ఒక్కడు గ్యారంటీగా వెళ్ళిపోతాడు. ఒక్కోసారి అదృష్టవంతులు ఇద్దరు వెళ్ళిపోతారు. ఈ ఒకడినో ఇద్దరునో ఉజ్జయిని మహాకాళేశ్వరుడు ఆలయానికి పక్కనే ఉన్న శ్మశానంలో దహనం చేస్తారు. ఈ చచ్చిపోయేవాళ్ళు ముందే చెబుతారట, మా చితాభస్మము స్వామివారికి అభిషేకమునకు ఉపయోగపడవలను అని. అలాంటి యోగులు ఉన్నారు అక్కడ. యోగులు లాంటి వాళ్ళే అలా చచ్చిపోతారు. ఈ చచ్చిపోయిన వాడిని తగలబెడతారు. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటల వేళకి ఈ చితాభస్మం తయారవుతుంది. 12 పూర్తిగా కాలిపోతుంది ఆ చితి. అప్పటికింకా భస్మం ఎలా ఉంటుంది? వేడివేడిగా ఉంటుంది. ఈ వేడివేడి భస్మమును 12 నుంచి 2 గంటల మధ్యలో అర్చకులు కొందరు వెళ్ళి కలెక్ట్ చేస్తారు, తీసుకొస్తారు కుండల్లో. ఈ భస్మమును వస్త్రంలో వేసి, కొత్త వస్త్రంలో, ఏ రోజుకు ఆ రోజు కొత్త పంచెలో వేసి వస్త్రగాళితం చేసి వడగట్టి ఆ భస్మంతో అభిషేకం చేస్తారు ఆయనకి. చితాభస్మాలేపహ, ఒళ్ళంతా అలా చితాభస్మంతో అభిషేకం చేయించుకుంటాడు ఆయన. నేను అక్కడ కొద్ది రోజులు ఉన్నప్పుడు ఈ శవాలు తగలబడుతున్నప్పుడు చూసి, ఒరే నాయనలారా, మీరు ఎంత అదృష్టవంతులరా, మీ శరీరంలో ఉన్న బూడిద వెళ్ళ ఈశ్వరుడికి విభూతి అవుతోంది, అభిషేకం చేయించుకుంటున్నాడు ఆయన మీ విభూతితో. దిక్కుమాలిన పాండ్స్ పౌడర్ మేము పూసుకుంటున్నాం, మా శరీర భస్మం నువ్వు పూసుకుంటున్నావు, వాడు ఎంత అదృష్టవంతుడు, ఈ భాగ్యం నాకు దక్కితే బాగుండు అనుకునేవాడిని. అప్పుడు శివుడు, ఇక్కడ ఉజ్జయినిలో కాదు కాశీలోనే నీకు ఆ యోగం ఉందన్నాడు. అందుకని నేను చివరి రోజుల్లో గ్యారంటీగా కాశీలోనే చచ్చిపోతాను, అది నాకు నమ్మకం. ఇప్పుడు మీకు అనుమానం రావచ్చుగా, మేము కూడా వెళ్ళిపోవాలంటే మరి మాకు ఎలాగానని. మీరు ఎక్కడైనా ఉండండి పర్వాలేదు, కానీ రోజు కాశీ కాశీ అనుకోండి. ఇప్పుడు నేను చెప్పే శ్లోకం మీరు అందరానండి, అహం కాశీం గమిష్యామి తత్రైవ నివసామ్యహం ఏవం బ్రువాణః సతతం కాశీవాసఫలం లభేత్. ఈ శ్లోకం పరమ పవిత్రమైనటువంటి కాశీఖండంలో ఉంటుంది. ఇదే శ్లోకం గరుడ పురాణంలోనూ ఉంటుంది. దీని అర్థం ఏమిటి? అహం, నేను కాశీం, కాశీ గురించి, గమిష్యామి వెడతాను అంటే నేను కాశీ వెడతాను. తత్ర అంటే అక్కడ, ఏవ అనే పదం వాడితే అక్కడే, తత్రైవ అంటే అక్కడే, ఎక్కడ? కాశీలోనే. నివసామ్యహం ఉంటాను, నివసామి అహం, అహం అంటే నేను, నివసామి నివసిస్తాను. ఎంత తేలికండి ఇది. సంస్కృత శ్లోకం రాకపోయినా తెలుగులో అనుకోండి, నేను కాశీ విడతాను అక్కడే ఉంటాను, కాశీ విడతాను అక్కడే ఉంటాను, ఇంక మా ఇంటికి రాను అని ఎవడు నిరంతరం అనుకుంటాడో అలాంటి వాడు ఎక్కడుండి చచ్చిపోయినా కాశీవాస ఫలం వస్తుందిట. ఇంకెంత అదృష్టం అది, ఎంత తేలికది. యావం ఈ విధముగా బ్రువాణ సతతం, సతతం ఎల్లప్పుడూ బ్రువాణ పలుకువాడు కాశీవాస ఫలం లభేత్తు పొందుతాడట. కాశీవాసంలో ఉన్నటువంటి ఫలితం పొందుతాడు. కాశీలో నివసించడం వల్ల వచ్చే ఫలితం ఇంట్లో కూర్చుని పొందడానికి మార్గం ఏమిటనమాట? నేను కాశీ పెడతాను అక్కడే ఉంటానని నిరంతరం అనుకోవాలి. ఏదో ఈ క్షణంలోని ఇంటికి వెళ్ళి నిద్రపోయాక నేనే ఇక్కడే ఉంటాను అనకండి. ఇక్కడ ఉండడం మీ భాగ్యమే, కానీ భాగ్యనగరంలోనే ఉంటాననుకోక, అసలు భాగ్యం కాశీలో ఉంటే ఉంటుందని అనుకుంటే చాలట. అనుకోవడానికి మనకి కష్టమే ఉంది. డబ్బు దానం చేయాలంటే కష్టం, కానీ ఇస్తా ఇస్తాను అనుకోవడం పెద్ద కష్టం కాదు. అసలు ఈ కలియుగంలో దానం చేయలేకపోయినా దానం చేస్తానని అనుకున్న వాడికి కూడా పుణ్యం వస్తుందిట. అందుకనే కలియుగంలో చాలామంది మేము దానం చేస్తాం ఉంటారు కానీ ఇవ్వడం లేదు. కనీసం అలాగే కాశీ 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 అనుకోండి, కాశీ పెడతాం అక్కడే ఉంటాం అనుకోండి 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 అనుకోండి, అలా అనుకోగా అనుకోగా ఏదో ఒకనాటికి కాశీవాసం చేసిన మహాఫలితం లభిస్తుంది. ఇప్పుడు ఈయన ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, అదృష్టవశాత్తు ఎక్కువ రోజులు అక్కడ ఉన్నాడు పరమ పూజ్యుడు శివశర్మ. రోజు శవాలు కాలడం, ఆ చితాభస్మంతో ఉజ్జయిని మహాకాళేశ్వరుడికి అభిషేకం చేయటం, అభిషేకం అయ్యాక ఈ బూడిదంతా ఏం చేస్తారనమాట, నీళ్లల్లో కలిపేస్తారు, ఒక రకమైన ముద్ద కింద చేస్తారు, అన్నం ముద్ద తయారు చేసినట్టుగా. ఈ ముద్దని శివలింగం చుట్టూతో మెత్తుతారు. మనం గోరింటాకు కాళ్ళకి చేతులకి ఎలా పెట్టుకుంటాం అలాగా శివలింగమునకు తడి భస్మాన్ని అత్తుతారు. ఈ హద్దిన తర్వాత దానికి నామం తీర్చిదిద్దుతారు, పైన ఒక పుష్పం పెడతారు. అప్పుడు మాత్రం ఒక గంట ఎవరు శివలింగాన్ని ముట్టుకోకూడదు అనమాట, అది ఒక కఠోర నియమం, ఎందుకంటే అది చితాభస్మం కనుక. ఆ తర్వాత కొంతసేపటికి మళ్ళీ అభిషేకాలు మొదలవుతాయి. అప్పుడు ఈ భస్మం తీసి మనకి ప్రసాదంగా ఇస్తారు. ఆ భస్మం పూసుకుంటే యాక్సిడెంట్లో చావం, అపమృత్యు భయం ఉండదు, అకాల మరణం ఉండదు. అందుకని ఉజ్జయిని మహాకాళేశ్వరుడి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు తెల్లవారుజాము దర్శనాన్ని గడతారు. ఆ భస్మానికి అభిషేకం చేస్తున్నప్పుడు, భస్మాభిషేకం చేస్తున్నప్పుడు ఎదురుగుండా కూర్చోవాలంటే కొంచెం కష్టపడాలి, తెల్లవారుజాము లేవాలి, క్యూల్లో చాలామంది ఉంటారు, పోటీ ఎక్కువ ఉంటుంది, ఇంకా దగ్గరగా చూడడానికి టిక్కెట్లు ఉంటాయి, ఆ టిక్కెట్లు ఆన్లైన్లో ఎప్పుడు దొరుకుతాయో తెలియదు. ఈలోపు మనం ఆన్లైన్లో ఎవరి దగ్గరికి వెళ్ళిపోతామేమో తెలియదు. అందుకని కనీసం ఒక్కసారైనా అక్కడికి వెళ్ళి ఆ భస్మాభిషేకం అయ్యాక క్యూలో నిలబడి చూసినా చాలట. లీల మహాకాళ 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 ఎన్ను చూపలుకు నవ్వానికి నిత్యం భక్తితో మహాకాళ 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 అని పలికితే అటువంటి వాడికి అపమృత్యు భయం ఉండదు, యముడు వాడిని ఏం చెయ్యడు. అటువంటి చోట ఉండి మహాకాళేశ్వరుణ్ణి అభిషేకించుకున్నాడు ఈ శివశర్మ. అక్కడ పెద్ద గణపతి ఉంటాడు, మా బడా గణపతి అంటారు. ఈసారి మీరు ఉజ్జయిని వెళ్ళేవాడు బడా గణపతి అని చెబితే తీసుకెడతారు. ఈ పెద్ద గణపతి దర్శనం చేసుకున్నాడు. ఓ పక్కన జ్యోతిర్లింగ స్థలం, మరో పక్కన అష్టాదశ శక్తి పీఠాల్లో ఉజ్జయిని మహాకాళి అక్కడే ఉన్నది. ఆ మహాకాళీమాత కాళిదాసు లాంటి వాళ్ళు ఎంతోమందికి కవిత్వం ఇచ్చిన తల్లి. ఆ తల్లి దగ్గరికి వెళితే చాలు వాక్శుద్ధి కలుగుతుంది. తల్లిని చూశాడు ఆయన, అక్కడే కుజుడు పుట్టాడు. ఉజ్జయినికి ఒక ప్రత్యేకత ఉన్నది, నవగ్రహములలో ఒక గ్రహం కుజుడు, కుజుడు పుట్టిన స్థలం అదే. ఇప్పుడు ప్రస్తుతం చెప్పరు కానీ కొంచెంసేపు పోయాక ఈ కుజుడి కథ చెబుదాం మళ్ళీ మనం. ఈ కుజుడు లింగరూపంలో అక్కడ ఉంటాడు, ఆయన్ని దర్శనం చేసుకున్నాడు. పక్కనే క్షిప్ర నది అని ఒక నది ఉన్నది. ఈ క్షిప్ర నదిని ఇప్పుడు సేప్ర అంటారు హిందీలో, కానీ సంస్కృతంలో క్షిప్ర. క్షిప్రము అంటే వెంటనే. అక్కడ స్నానం చేసేమంటే చాలు, అక్కడ స్నానం చేసి చేయగానే తక్షణం మనకి మోక్షం ఇస్తాడు లేదా శుభం ఇస్తాడు, నరకబాధ లేకుండా చేస్తాడు భగవంతుడు. అందుకని ఆ నది వెంటనే ఫలితమిస్తుంది కనుక క్షిప్ర నది అని పిలువబడింది. అంత గొప్ప నది అండి అది. ఆ నదీ తీరంలోనే విక్రమార్క మహారాజు గారు అమ్మవారికి ప్రాణం సమర్పిస్తే అమ్మాయికి ఏకంగా 1000 సంవత్సరములు రాజ్య పరిపాలన చేసే అవకాశం ఇచ్చింది. భట్టి విక్రమార్కుల కథలన్నీ అక్కడే జరిగాయి. బేతాళుడు గుహలు ఉంటాయి అక్కడ. ఈసారి వెళ్ళినప్పుడు చూడండి, భట్టి గుహలు బేతాళ గుహలు అద్భుతంగా ఉంటాయి. అవన్నీ చూడకుండా ఎప్పుడు ఇంట్లో కూర్చుంటే ఉంది, రోజు భోజనం చేయడం, పునరపి జననం పునరపి మరణంలో ఉంటుంది, పుట్టడం చావడం ఇవి తప్పే ఉండవు. ఇవన్నీ చూశాడు ఆయన. ఉజ్జయిని మహాకాళేశ్వరుడి సన్నిధానంలో చచ్చిపోయిన వాడు చివరి క్షణాల్లో కన్ను మాత్రం మూతపడదట. కన్నులు మూతగా అన్నవట గాజు వికారము నందబోదు. నేను చూశాను శివశివ శివశివ అనుకుంటూ భక్తితో శివుడి మీద భక్తితో చచ్చిపోయిన వాళ్ళకి మాత్రం కంటి మీద రెప్ప పడదు. సాధారణంగా చచ్చిపోయిన వాడు ఇలా కళ్ళు మోస్తాడు కదా, యాక్సిడెంట్లో భయంతో చచ్చిపోయిన వాడు మాత్రమే కళ్ళు తెరుస్తాడు, కానీ తక్కిన వాళ్ళంతా చచ్చిపోగానే కళ్ళు మూతలు పడతాయి. అందుకే వాడు కన్ను మూసాడురా అంటారు. కన్ను మూసాడంటే పోయాడని అర్థం, నిద్రపోయాడని కాసమ్మ. శాశ్వతంగా పోయిన వాడిని మాత్రమే కన్ను మూసాడంటారు. అదేం విచిత్రము, ఉజ్జయినిలో కన్ను ముయ్యడు, శరీరం వికారం పొందదు, అసహ్యంగా కనపడదు. శవాన్ని చూస్తే రోత కలుగుతుంది, భయం కలుగుతుంది. ఎంతటి గొప్ప వ్యక్తి అయినా చచ్చిపోయాక వాడి శరీరాన్ని ఎక్కువసేపు చూడలేము. మా ఆవిడ నాకు ఆవిడ ప్రాణం అనుకున్న భర్త భార్య చచ్చిపోతే ఆ ముఖాన్ని చూడగలడా, అమ్మో పట్టుకుపోండి అంటాడు. అలాగే భర్త గారంటే ఎంతో ప్రేమ ఈవిడికి, ఓ భార్య గారికి అనుకుందాం కాసేపు. పూర్వం పతివ్రతలో ఉండేవారు కదా, అందువల్ల ఈ భర్త గారంటే లేకపోతే ఉండలేను అని ఆవిడ కూడా భర్త తెచ్చాక ఏమండో ఇవి లేకపోతే ఉండలేను నేను మీ దగ్గర ఉంటాను మా ఇంట్లోనే ఇలాగే పడుకోండి మంచం మీద అంటుందా అందో ఎప్పుడు పట్టుకుపోతారో అని చూస్తుంది. ఒక్క అక్కడ మాత్రం శివభక్తితో చచ్చిన వాడి శరీరంలో వికారం ఉండదు, అసహ్యం ఉండదు. ఆ శవం తగలబెట్టేదాకా శవంలోంచి దుర్వాసన రాదు. అంత గొప్ప స్థలం అది. ఆ స్థలంలో 15 రోజులు ఉన్నాడు. మళ్ళీ ఇక్కడి నుంచి బయలుదేరాడు. అత్యంత పవిత్ర స్థలం సప్తమోక్షపురాలలో ఆనందదాయకమైన పురం ద్వారకానగరం చేరాడు. ద్వారకానగరం కృష్ణుడు పునర్నిర్మాణం చేశాడు, కానీ ఈ నగరం ఎప్పుడు ఉంది గుర్తుపెట్టుకోండి, సముద్రంలో రైవతుడనేటటువంటి మనువు ఒకనొకప్పుడు కుశస్థలి అనే పేరుతో ఆ నగర నిర్మాణం చేశాడు. ఈ కుశస్థలీపురాన్నే ద్వారకాని అంటారు. ఈ మనువు కాలంలో నగరం అంతా విధ్వంసం అయిపోయింది, సముద్రంలో కలిసిపోయింది. ఈ బిల్డింగుల్లో కుప్పకూలిపోయిన గోడలు, పాతకాలపు భవనాలు, పాడుబడిన నూతులు, ఈ శిథిలాలు మిగిలాయి. శిథిలమైపోయినటువంటి ద్వారకానగరం దగ్గరికి కృష్ణుడు మళ్ళీ వెళ్ళి ఈ ద్వాపర యుగంలో సముద్ర ఈ నువ్వేమో ముంచేసావు ఈ నగరాన్ని, ఇందులో ఉన్న బిల్డింగులు పాడైపోయాయి, నువ్వు మళ్ళీ వెనక్కి వెళ్ళి నాకు 96x96 చదరపు మైళ్ళ స్థలం ఇయ్యి, ఈ స్థలములో నేను మళ్ళీ కొత్తగా నగర నిర్మాణం చేస్తాను అన్నాడు. అప్పుడు సముద్రుడు ఆయనకి 96x96 స్క్వేర్ మైల్స్ అన్నమాట, చతురస్రాకారంతో ఉన్న స్థలం ఇచ్చాడు. ఈ పాత బిల్డింగుల్ని కొన్నింటిని అట్టే పెట్టేసి కొన్నింటిని తొలగించి మళ్ళీ కొన్ని ప్రాంతాల్లో కొత్త కొత్త స్థలాల్లో కొత్త కొత్త భవనాలు నిర్మాణం చేయించి మొత్తం మీద ద్వారకా నగరాన్ని శ్రీకృష్ణుడు విశ్వకర్మ యొక్క సహకారంతో పునర్నిర్మాణం చేశాడు. ఆ ద్వారక కూడా మళ్ళీ ఇప్పుడు సముద్రంలో పూర్తిగా నిమజ్జనం అయిపోయింది. ఇప్పుడు మనం వెడుతున్న ద్వారక ఒడ్డు మీద తాత్కాలికంగా కృష్ణుడు నిర్మించుకున్న ద్వారక. ప్రజలందరినీ ద్వారకానగరంలో మార్చే ముందు టెంపరీగా కొన్ని బిల్డింగులు కట్టేట ఆయన. అందుకని ఇప్పుడున్న మనం చూస్తున్న ద్వారక శ్రీకృష్ణుని చేత నిర్మింపబడిన తాత్కాలిక ద్వారక. అసలు ద్వారక సముద్రంలో కలిసిపోయింది. మనం భక్తులు ఎప్పుడు వెళ్ళినా తాత్కాలిక ద్వారకనే చూస్తాం, కానీ అక్కడ కూడా కృష్ణుడే ఉంటాడు. ఎందుకంటే ఇదేది ఒకటే కదా స్థలం, కాంపౌండ్ వాల్ తేడా తప్ప ఇదంతా ఒకప్పుడు కృష్ణుడు తిరిగిన స్థలం అవడం వల్ల ఇప్పుడున్న ద్వారకను చూస్తే చాలు మనం అసలు ద్వారకను చూసిన ఫలితం పొందుతాం. ఇదిగో ఈయన అక్కడ కూడా వెళ్ళాడు. ద్వారకలో ఎవరైనా చచ్చిపోతే సన్యాసులు కానీ అక్కడ స్థిర నివాసం ఉన్నవాడు కానీ చచ్చిపోతే తగలబెట్టరు, వాళ్ళ మెడకు తాడు కట్టి ఆ తాడుకు బండరాయి కట్టి సముద్రంలో వేసేస్తారు. సముద్రంలో ఒక సంవత్సర కాలం ఈ శవం ఉన్నాక పైనున్న తోలు అన్నీ పోతాయి, ఎముకల్లోంచి శంఖాలు బయటకు వస్తాయి. అది అక్కడున్న ప్రత్యేకత. అందుకే ద్వారకానగరంలో చచ్చిపోయిన వాడిని సముద్రంలో వేస్తారు. ఈ శవాల వల్ల దుర్వాసన రాదు, శవాల్లో ఉన్న ఎముకలు పాడవు, ఎముకల్లోంచి శంఖాలు వస్తాయి. నేను కళ్ళారా చూశాను ఇవన్నీ, నేను అక్కడ ఏళ్ల తరబడి ఒకప్పుడు ఉన్నాను గనక, అనేక తీర్థయాత్రలు చేసిన వాడిని గనక, నా బాల్యంలో 8వ ఏట నుంచి 11వ ఏట వరకు నా పనిదే. ఆ రోజుల్లో కొంప గోడు లేకుండా ప్రపంచాన్ని విడిచిపెట్టి ఉపాసన, తపస్సు, తీర్థయాత్రలు, పురాణ ప్రవచనములు, ఆ ఒక విధంగా చెప్పాలంటే బాలబ్రహ్మచారిగా తిరిగిన రోజుల్లో నా అదృష్టవశాత్తు మహానుభావులైన యోగులు, సిద్ధులు, సాధుపురుషులు నాకు ఇవన్నీ చూపించారు. ఇవాళ మనకు అలాంటి వాళ్ళు దొరకడం కష్టం. ఎందుకంటే ఈ ప్రజలకు భయపడి యోగులు కనపడడం మానేశారు. మన కలిపురుషులు, మనం కలిపురుషులు సామాన్యులు ఏంటి ఈ కలియుగంలో? ఈ మానవుల దెబ్బకి యోగులు కూడా కనపడకుండా పోయారు. వాళ్ళు అదృశ్య రూపంలో తిరుగుతున్నారు, కానీ పూర్వం వాళ్ళంతా ప్రత్యక్షంగా కనపడేవారు. అలాంటి వాళ్ళు ఆ ఎముకల్ని స్పష్టంగా చూపించారు. ఒక మనిషిని చచ్చిపోయిన తర్వాత మెడ దగ్గర ఒక తాడు, దానికి తాడుకు పెద్ద బండరాయి కట్టి ఆ సముద్రంలో కొన్ని ప్రాంతాల్లో వేసేస్తారు. కొంతకాలానికి ఆ రాయి తెగిపోతుంది, ఈ తాడు తెగిపోతుంది, ఈ శరీరంలో కేవలం ఎముకలు మిగులుతాయి. ఈ ఎముకల్లో వక్షస్థల ప్రాంతంలోనూ పొట్టలోనూ ఒకటో రెండో శంఖాలు దొరుకుతాయి. నున్నగా తెల్లగా ఉంటాయి ఆ శంఖాలు. ఆ శంఖాలకి సన్నని రంధ్రం చేసి ఊదితే భయమని శబ్దం వస్తుందన్నమాట. శంఖములు ఎముకలలో పుట్టే దివ్యస్థలం ద్వారక దగ్గర ఉన్న సముద్రం. దాన్ని పశ్చిమ సముద్రం, ద్వారక సముద్రం అంటారు. ఇప్పుడు ఈ తురకాళ్ళ ధర్మం అనని అరేబియా సముద్రం అంటున్నాం. అరబ్ కంట్రీస్ అన్నీ ఈ గుజరాత్ దగ్గర ఉన్న నుంచి మొదలుపెట్టి అట్నుంచే వచ్చారు వాళ్ళు. అరేబియా కంట్రీస్ అన్నీ అరేబియా సముద్రం దగ్గరే ఉన్నాయి కదా. ఆ సముద్రంలో పడవల మీద ఎక్కి గుజరాత్లోకి అడుగు పెట్టారన్నమాట అప్పట్లో ఈ తురకాళ్ళు కొందరు. కొందరేమో ఖైబర్ కనుమలు గుండా హిమాలయాల్లోంచి వచ్చారు. ఎందుకు చెప్తున్నానంటే అసలు సముద్రం అది పశ్చిమ సముద్రం, పరమ పవిత్ర సముద్రం. ఆ ద్వారకకి మహామహిమ ఉన్నది. నిరంతరం అక్కడ కృష్ణ పరమాత్మ రేయింబవళ్ళు తిరుగుతూ ఉంటాడు, నర్తిస్తూ ఉంటాడు. శంకరాచార్యులు వారికి అక్కడ దర్శనమిచ్చాడు ఆయన. ఎందరో యోగులు ఆ ప్రాంతంలో కృష్ణుణ్ణి దర్శనం చేశారు. ఆ దివ్యస్థలానికి శివశర్మ వెళ్ళి అక్కడ కూడా పక్షం రోజులుండి సముద్ర స్నానం చేసి ద్వారకాధీశుణ్ణి భక్తితో పూజించాడు. ద్వారకలో కృష్ణుణ్ణి దర్శనం చేసుకున్నాడు. ఇలా అనేక ప్రాంతాలు తిరిగిన తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ బయలుదేరాడు ఆయన. ఇప్పుడు మాయాపురం చేరాడు. ఇవాళ మనం హరిద్వార్ అంటున్నాం దాన్ని. ఢిల్లీ నుంచి 3.5 గంటలు ప్రయాణం చేస్తే మనం ఇంచుమించు ఒక 120-140 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఈ మాయాపురానికి వెళ్ళచ్చు. మాయాపురం అని ఎందుకన్నారంటే శ్రీకృష్ణుడు తన మాయతో అక్కడ మొట్టమొదటి అడుగు పెట్టాడు. పరమాత్ముని మాయ దిగిన స్థలం కనుక మాయ అన్నారు. వైకుంఠం నుంచి స్వామికి అది ద్వారం అయ్యింది. మీ అందరికీ గుడికి ఇది ఎంట్రన్స్ ద్వారం కదా, ఇది ప్రవేశ ద్వారం. అలాగే అది కృష్ణుడికి ప్రవేశ ద్వారం అవ్వడం వల్ల, హరికి ద్వారం అవ్వడం వల్ల హరిద్వారం అన్నారు. అక్కడ గంగ మహావేగంగా ప్రవహిస్తుంది, దొల్లుకుంటూ వెళ్ళిపోతుంది. గంగా ప్రవాహం అక్కడ చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడంటే ఆనకట్టలు కట్టాక తేడా వచ్చింది, కానీ పూర్వం ఆనకట్టలు కట్టిన క్రితం ఈ ప్రాజెక్టు లేని క్రితం దొల్లుకుంటూ పోయేదే గంగ. అలాంటి గంగా తీరానికి హరిద్వారానికి వచ్చాడు. హరిద్వారంలో భాగవతం విన్నవాడు బాగవుతాడని, మోక్షం పొందుతాడని ఎన్నో పర్యాయాలు పురాణాల్లో చెప్పారు. ఇతడు మహాత్ముడు కనుక హరిద్వార్లో ఎక్కువ రోజులు ఉండిపోయాడు. ఆయన రోజు గంగలో స్నానం చేసి ఆ తర్వాత గంగకి రెండు వైపులా రెండు కొండలు ఉంటాయి. ఒక కొండ మీద చాముండాదేవి ఉంటుంది, చండిక అనే పేరుతో అక్కడ అమ్మవారు ఉన్నది, ఆ అమ్మవారిని చూశాడు. మరొక కొండ ఉన్నది గంగకి మరొక వైపు, గంగకి రెండు వైపులా రెండు కొండలు, ఒక కొండ చాముండాదేవి కొండ, మరొక కొండ మానసాదేవి యొక్క పర్వతం, అక్కడ మానసాదేవి కొలువై ఉంటుంది. మానసాదేవి శివుడి మనస్సు నుంచి పుట్టిన పుత్రిక, ఆవిడే పాములకు దేవత, పాములన్నిటికీ కన్న తల్లి. ఆవిడే జరత్కారు అనే పేరుతో పుట్టి జరత్కారు అనే మహర్షిని భర్తగా పొంది పిల్లల్ని కన్నది. అంతటి మహాత్మురాలు ఆ జరత్కారు. మానసాదేవి అనే పేరుతో కొండ మీద ఉంటుంది. ఈ కొండ మీద ఉన్న ఈ తల్లి దర్శనం చేసుకుంటే సర్పదోషాలు ఏమైనా ఉంటే పటాపంచలేకపోతే నాగదోషాలన్నిటికీ కూడా పరిష్కారం మానసాదేవి దర్శనం. ఇటు చెండిని ఇటు మానసని చూసేవాడు ఆయన. కాకపోతే ఈయనకు ఇబ్బంది వచ్చింది ఈ హరిద్వార్లో ఉన్నప్పుడు. ఈయన గంగలో స్నానం చేసి ఒడ్డు మీద విభూతి పెట్టుకుని జపం చేసుకుందామనే సమయానికల్లా జనాలు అందరూ వచ్చి, ఏమండి మాకు కుజదోషం ఉందా, మా జాతకం బాగాలేదండి, మాకు ఏదన్నా జాతకం బాగా పరిశీలించి రెమెడీ ఉంటే చెప్పండి, మా జాతకం ఎలా ఉంటుంది అని పొద్దున్న సాయంత్రం ఆయన ప్రాణం తీసేవారు. దాంతో ఆయన విసిగిపోయాడు. ఇదెక్కడ గొడవరా బాబు, రామేశ్వరం వెళ్ళినా ఏదో తప్పలేదట నాకు, నేనేదో మోక్షం పొందాలని ఇక్కడికి వచ్చాను, ఇదివరకు చెప్పి 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 డబ్బులు సంపాదించి విసిగెత్తిపోయాను, ఇప్పుడు నాకు కేవలం ముక్తి కావాలని వస్తే ఇక్కడ కూడా ఈ జనముల యొక్క తాకిడి ఎక్కువైపోయింది, వచ్చిన వాళ్ళల్లో ఏదో కోరిక చెబుతాడు, ఒకడికి అన్నం లేదంటాడు, ఒకడికి సున్నం లేదంటాడు, ఒకడికి నెత్తి మీద కన్నం లేదంటాడు, ఈ బాధలు నేను ఎక్కడ పడతాను అనుకుని ఆయన ఒక పని చేశాడు. ఈ పని ఆయనకు మంచికో చెడ్డకో తెలియదు, సృష్టి రహస్యం అనుకోండి, పరమేశ్వర సంకల్పం. ప్రజలున్న చోట ఉంటే జపము చెయ్యలేము, స్నానము చెయ్యలేము, ప్రశాంతత ఉండదు, కాబట్టి జనమునకు దూరంగా అతీతంగా వెళ్ళిపోదామని ఈ గంగానదికి బాగా దూరంగా ఉన్న ప్రాంతానికి పోయాడు. అది ఒకంతా కేకారణ్యం. అక్కడికి జనం అసలు స్నానానికి మాట వరసకు కూడా ఎవరు రారు, ఎప్పుడన్నా వస్తే ఏ పోయేవాడో వస్తాడు. భక్తులు రారు, ఆలయాలకు వెళ్ళే భక్తులు రారు. ఏది చండీదేవికి మానసాదేవి దగ్గరికి వెళ్ళేవాళ్ళు అక్కడికి రారు. అమ్మయ్యా ఇక్కడైతే నా పని సుఖంగా ఉంటుంది, జపం చేసుకోవచ్చు, నన్ను ఎవడో పట్టించుకోడు అనుకుని అక్కడ రెండు మూడు రోజులు ఉండిపోయి అక్కడే చెట్ల కింద పడుకుని పొద్దుటే లేచేవాడు, గంగాస్నానం చేసేవాడు, ఆరేసిన బట్టలు కట్టుకుని విభూతి పెట్టుకుని ఆ తర్వాత వంట చేసుకునేవాడు. వంటకు కావలసిన సామాగ్రి ఊళ్ళోకి వెడితే ఎవరో ఒకళ్ళు యాచనకి ఇచ్చేవారట. పూర్వకాలంలో అడిగితే ఇచ్చేసేవారండి తక్షణం, రేపు చూద్దామండి, ఎల్లుండి చూద్దామండి, ఏదన్నా అడిగితే మా అమ్మని అడగాలండి, నాన్న అడగాలండి అని అడిగేవారు కదట, తక్షణం ఇచ్చేసేవారట. అది పూర్వకాలం అనుకోండి, మహాత్ముల కాలం. అందుకని పూర్వకాలంలో ఋషులు అడిగితే ఇంక లేదు అనే ప్రసక్తి లేదు. కబీర్దాస్ ఏమన్నాడు తెలిసిన, కాళ్ళు కరేసో ఆజు కరై, ఆజు కరైతో అబ్బో పల్లమే పరలయ హోయగి బహురి కరోగే కబ్ అన్నాడు ఆయన. కాళ్ళంటే కళ్ళన్నమాట, పాతకాల హిందీలో కళ్ళని కాళ్ళనేవారు. కల్కా కామ్ ఆజహీ కరో అంటే రేపు చేయవలసిన పని ఈరోజు చెయ్యి, రేపు చెయ్యాలో పని ఇవాళ్ళే చేసే వెంటనే, రేపటిదాకా వాయిదా వెయ్యకు, ఈరోజు చేయవలసిన పని ఇప్పుడే చేసేయి. ఆజు కరయ్యతో అబ్బన్నాడు, ఆజ్కా కామ్ అభీకరో ఇప్పుడే చేసేయి. ఏమో రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం అనుకుంటే ఒక క్షణకాలంలో ప్రళయం రావచ్చు, అప్పుడేం చేయగలవు నువ్వు? రేపు రేపు అనుకునేలోపు ఉంటామో లేదో మనకేం తెలుసు. చాలా కాలం క్రితం ఒక భక్తురాలు ఒక గురువుగారికి కాశీలో పీఠస్థాపన కోసమని 2 గజాలకి డబ్బులు ఇస్తాను, డొనేషన్ ఇస్తాను అంది పాపం. వచ్చే ఏడాది ఇస్తాను, ముందేమో ఇప్పుడు ఇస్తానంది, తర్వాత డబ్బులు మా అబ్బాయిని అడగాలండి అంది, నెల అయింది, 2 నెలలంది, ఏడాది తర్వాత ఇస్తానంది. ఈ ఏడాదిలో ఆవిడ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్ళి ఎవడు వసూలు చేస్తాడు? స్వర్గంలోనూ నరకంలోనూ ఆన్లైన్లో ఉండదు కదా. ఇక్కడంటే మీరు మొబైల్ బ్యాంక్ అని పెట్టుకున్నారు, ఇందులో టిక్ టిక్ అని పేటీఎమ్మో మొహమేమో ఏదో ఒకటి ఉంటాయి ఇక్కడ. కానీ నరకం నుంచి పేటీఎంలు లేవే, స్వర్గంలో పేటీఎంలు లేవే, అక్కడ ఒకటే ఉన్నది. పిచ్చి పనులు చేసావా, పేట్ ట్రాక్ కొడతారు, చెతకు కొడతారు ఎమకెంకర్లు. కాస్త మంచి పని చేసావా, శరీరానికి సేవ చేస్తారు స్వర్గంలో, అంతే తప్ప వేరే ఉండదు. కాబట్టి రేపు అనే పదం వాడకూడదట. అసలు రేపు సంగతి మనకి ఏం తెలుసు అండి, మనకి తెలియక పెర్మనెంట్ పెర్మనెంట్ అనుకుంటున్నావు, కానీ అసలు పెర్మనెంట్ లేదు ఈ సృష్టిలో. నాకు పెర్మనెంట్ ఉద్యోగం వచ్చిందండి అని ఒక నిజంగానే పాప ఆయన గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందట, ఆ ఉద్యోగం రిటైర్ అయ్యేదాకా చేసుకోవచ్చు కదా, అందుకని నాకు పెర్మనెంట్ ఉద్యోగం వచ్చిందండి అన్నాడు. అన్న 3 రోజులకి చచ్చిపోయాడు. నిజంగా జరిగింది ఇది. మంచి గవర్నమెంట్ కాలేజీలో తెలుగు లెక్చరర్ పోస్ట్ వచ్చింది పైగా. 3 రోజులు చచ్చిపోయాడు తెలుగు లెక్చరర్, తెగులు వచ్చిపోయాడు పాపం. ఇప్పుడు ఎక్కడుంది పెర్మనెంట్ ఉద్యోగం చెప్పండి మీరు. అలాగే పెర్మనెంట్ రెసిడెన్స్ అంటారు వీళ్ళు. వీళ్ళ మహానికి పెర్మనెంట్ రెసిడెన్స్ ఇక్కడ ఏం లేదు. అసలు పెర్మనెంట్ రెసిడెన్స్ మనకు ఊరికి ఉత్తరంగా సమాధిపురంలో ఉంది. శ్మశానం తప్ప మనకి మిగిలింది ఏమీ లేదు. ఇవి తెలుసుకుని ఎప్పటి పని అప్పుడే చేస్తారు జ్ఞానులు. అందువల్ల ఈ పుణ్యాత్ముడు ఎక్కడికి వెళ్ళినా ఎవరో ఒక మహాత్ముడు జ్ఞాని చదువుకున్న పండితుడు ఆయన మంత్రోచ్చారణ బాగుంది అప్పుడప్పుడు ఇక్కడ మనకి పురాణాలు వినిపిస్తున్నాడు అనుకుని ఆయనకి భిక్షాపాత్రలో ఏదో ఒకటి వేసేవారు. ఆయన 15 రోజులు అక్కడ ఉన్నాడు, 12 రోజులు జనం మధ్య ఉన్నాడు, మిగతా 3 రోజులు జనానికి దూరంగా గంగానదీ తీరంలో కొంచెం దూరంగా పోయాడు అనగా ఈ దూరంగా వెళ్ళేవాడు కూడా యాచనకి మాత్రం ఊళ్ళోకి వెళ్ళి అక్కడ జనులు ఇచ్చిన పప్పు ఉప్పు ఇవన్నీ తెచ్చుకుని గంగా తీరంలో స్నానం అయ్యాక కట్టెల పొయ్యి మీద అన్నం వండుకునేవాడు. అప్పట్లో చెకుమికిరాళ్లతోటి ఇలా కొడితే నిప్పు పుట్టేది, ఆ నిప్పుని దూది కంటించి ఆ దూదిని కట్టెల పొయ్యి కంటించి ఈ కట్టెలు వెలుగుతూ ఉండగా ఎండు కట్టెలు దాని మీద వంట చేసుకునేవారు. గంగా తీరంలో రాళ్ళు ఉంటాయిగా, రాళ్లే పొయ్యి కింద పెట్టుకుని 3 రాళ్ళు అందులో కట్టెలు పెట్టి నిప్పెట్టి దాని మీద ఈయన కూడా తెచ్చుకున్న ఒక రాగి గిన్నె ఉన్నదట, సుస్పష్టంగా చెప్పారు. ఏమని తామ్రపాత్ర. ఈయన కూడా కొన్ని వంట సామగ్రులు తెచ్చుకున్నాడు, కొంచెం క్లుప్తంగా మోత మోసేటటువంటి సామగ్రి తెచ్చుకున్నాడు. ఓ మూట అందులో 2-3 రాగిన్నెలు విస్తరాకులు విస్తరలు కుట్టుకోవడానికి పుల్లలు ఏవో పందుం పుల్లలు ఇలాంటివన్నీ ఉంటాయిగా అవి తెచ్చుకున్నాడు. కొన్ని బట్టలు పెట్టుకున్నాడు, ఈ మొయ్యగలిగినవన్నీ తెచ్చుకున్నాడు. అందులో ఒక రాగి పాత్ర ఉందన్నమాట. ఈ రాగి పాత్ర ఏ రోజుకో రోజు తోముకునేవట. తోముకున్న రాగి పాత్రలో గంగాజలం పోశాడు, యాచించి తెచ్చిన బియ్యం పోసుకున్నాడు. మళ్ళీ మనకు వల్ల కూరలు సాంబారులు ఇవన్నీ ఎక్కడ కుదురుతాయండి బాబు మరి పాపం. అందుకని ఏం చేశాడు, అత్యసర వండుకుందాం అనుకున్నాడు. పూర్వం అత్యసర అనే పేరుతో ఏం చేసేవారంటే బియ్యం అందులోనే పప్పు పెసరపప్పు అన్నీ కలిపేసి అది కొంచెం ఉడుకుతూ ఉండగా అందులో ఎంత ఉప్పు వేసేవారు. ఏవో కూడా తెచ్చుకున్న మిరపకాయ మొక్కలు, ఆవకాయ మొక్క, దెబ్బకాయ మొక్క, ఆవకాయ మంచి బాగా పెడితే కొత్త ఆవకాయ కొత్త ఆవకాయతో వేడి వేడి అన్నం తింటూ అంటే ఇక వాడికి మూడ్ బాగా ఉంటుందిట. అసలు తెలుగు వాళ్ళకు ఉన్న లక్షణం ఒకటి ఉంది, ఎన్ని ఉండనివ్వండి ఆవకాయ గోంగూర దొరికితే అన్నీ వదిలిపెట్టి ఇవే మింగేస్తారు. అందుకని ఈయన కాస్త పచ్చళ్ళు కూడా తెచ్చుకున్నట్టున్నాడు. ఇవన్నీ పక్కన పెట్టుకుని ఇప్పుడు ఆ రాగి పాత్రలో అత్యసర వండుకోవడం మొదలెట్టాడు. పాత్ర బాగా తోమి నీళ్లు పోసి బియ్యం పోసి అందులో పెసరపప్పు వేసి ఓ పెసర కందిపప్పు కూడా వేసి ఇంకా ఓ పప్పులు వేసి అన్నీ వేసి దాని మీద మూత పెట్టి గిన్నె దాని మీద పెడితే గంజి వార్చకూడదు అత్యసర అంటే. కేవలం తనంత తాను ఉడికిపోయి మనం కుక్కర్లో పెడితే ఎలా ఉడుకుతుందో అలా ఉడుకుతుంది అనమాట. కుక్కర్లో అయితే కుష్షు కుష్షు అని 4 సార్లు అరుస్తుంది, కాకపోతే ఈ అత్యసర అరవదు. ఇలా అరవని అత్యసర ఆ గిన్నె మీద పెట్టాడు, అది ఉడుకుతోంది. ఈలోపు ఈయన వారు ఉడికాక అన్నం తినాలి కదా. అందులో అప్పటికే 12:30 దాటిపోతుంది, ఆకలి వేస్తుంది బాగా. పోనీ మనకి మళ్ళీ పొద్దున్న 4 ఇడ్లీలు పల్లీ చట్నీలు ఇవేమి వేసుకు తినలేదాయి. అందుకని చకచక కొన్ని బాదం ఆకులు తెచ్చుకుని ఆకులకి పుల్లలు గుచ్చి పుల్లలు పెట్టడం బాగా వచ్చిందండి ఆయనకి. ఎక్కడ పుల్లలు పెట్టాలో తెలుసు, అందుకని ఆకుల్లో బాగా పుల్లలు మరిగి పెట్టి చక్కగా పెద్ద విస్తరాకు తయారు చేసుకున్నాడు. ఈ విస్తరాకు కడిగి వేసుకున్నాడు. ముందు విస్తట్లో డైరెక్ట్గా అన్నం వడ్డించుకోకూడదు, కూర పచ్చడి ఇవన్నీ వేసుకోవాలి కదా. ఈయన దగ్గర కూరగాయలు లేవు కానీ మంచి గోంగూర పచ్చడి, ఆవకాయ పచ్చడి, మాగాయ పచ్చడి, దెబ్బకాయ పచ్చడి, దెబ్బకాయ పచ్చడి ఇవన్నీ ఉన్నాయి. అన్నీ కాసిన కాసిన పచ్చళ్ళు వేసుకున్నాడు. ఇప్పుడు ఈ గిన్నెలో అన్నం బాగా ఉడికిందో లేదో చూసుకున్నాడు, ఉడికింది బాగా. ఈ వేడి వేడి అన్నాన్ని 2 ఆకులతో గట్టిగా పట్టుకుని గిన్నెని విస్తట్లో వడ్డించుకున్నాడు. శుభ్రంగా అన్నం వేసుకున్నాడు, కూరగాయలు వేసుకున్నాడు. ఇప్పుడు ఆ పోసిన కోసం గ్లాసుతో నీళ్లు తెచ్చుకున్నాడు పాపం పంచపాత్రతో. చేతిలోకి నీళ్లు తీసుకుని విస్తర చుట్టూ గాయత్రి మంత్రపూర్వకంగా తిప్పి నీళ్లు తాగాక అప్పుడు అన్నం తింటారు. దీనికి ఆపోసనము అని పేరు. ఔపాసన అంటారే బండభూతది. భాష రాక మా ప్రాణం తీస్తున్నారు కొన్ని చోట్ల, ఔపాసన వడ్డిస్తానండి ఇలా రకరకాల పదాలు. ఆపహ అంటే నీరు, అశనము ఆహారము, ఆపహ అశనము ఆపోసనము అవుతుంది. దానికి విసర్గ సంధి. ఈ ఆపోషణం అంటే నీటిని మంత్రపూర్వకముగా విస్తర చుట్టూ తిప్పి ముందు ఆహారముగా త్రాగుట అని అర్థం అనమాట. ఇక మీదట గుర్తుపెట్టుకుంటే తప్పులు లేకుండా ఆపోషణము అనండి. ఇలా ఆపోషణం ఎత్తబోయాడు, చేతిలోకి నీళ్లు తీసుకున్నాడు, తీసుకున్న వాడు తీసుకున్నట్టే ఢామ్ని పడిపోయాడు పక్కకి. భయంకరమైన జ్వరం వచ్చేసింది ఆయనకి, మామూలు జ్వరం కాదు, 105-104 డిగ్రీలు దాటిపోయింది. ఎంత జ్వరం అంటే ఆ జ్వరానికి ఆ చేతిలో ఉన్న నీళ్లు పడిపోయాయి, చేతులు బిగుసుకుపోయాయి, వణికిపోయాడు, చలికి తట్టుకోలేకపోయాడు. మిట్ట మధ్యాహ్నం అంత చలి వేసింది, చలి జ్వరం పైగా. అలాగే విస్తరి పక్కన పడ్డాట. చెయ్యి విస్తరాకు మీద ఉంది పాపం, ఆయన అలా పడిపోయాడు, ఇక లేవలేదు. ఆ పడిపోతున్నప్పుడు ఆయనకి ఏం తెలియటం లేదు, తన శక్తి లేదు, కళ్ళు మూతలు పడిపోయాయి, ఈ నోరు పక్కకి తిరిగిపోయింది, కానీ ఆలోచన మాత్రం ఉందిట. ఆలోచించగలుగుతున్నాడు తప్ప ఇంకే పని చేయలేకపోతున్నాడు. తన శరీరం తనది కాకుండా అయిపోయింది. ఇది మానవ శరీరం అంటే. పాపం అన్నీ వండుకుని పచ్చళ్ళు వేసుకుని గంగా తీరంలో అన్నం తిందాం అనుకున్నవాడు అన్నం తినకుండా పడిపోయాట. ఆఖరి అన్నం కూడా తినలేదు పాప, అక్కడే పడిపోయాడు. ఆ పడిపోగానే అయ్యో నా జీవితం అయిపోయింది, ఈ జ్వరాన్ని బట్టి నేను ఇంక బతకనని అర్థమైపోయింది, ఇక్కడ దగ్గరలో ఎవడూ లేడు, నేను అందరికీ దూరంగా వచ్చాను, పైగా ఈ జనాలకు విసుగ్గా, జనమంటే విసిగి ఎక్కడ వాళ్ళు డిస్టర్బ్ చేస్తారోనని ఏకాంతంగా జపం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాను, కాబట్టి నన్ను పట్టించుకుని మందు వేసేవాడు లేడు, ఇక నాకు చావు తప్పదు అని అప్పుడే అర్థమైపోయింది ఆయనకి. పైగా ఇలాంటి రోగంతో వాళ్ళ నాన్న చచ్చిపోయాట, ఆయన ఇలాగే విస్తరాకు దగ్గర జ్వరం వచ్చి చచ్చిపోయాట, వాళ్ళ తాత అలాగే పోయాట. కొంతమందికి ఏంటంటే అన్నం తినే ముందు జ్వరం వచ్చి చచ్చిపోయే దరిద్ర యోగాలు ఉంటాయి, అవి వాళ్ళ వాళ్ళ వంశాచారాలు. అప్పుడు ఆయన లోపల లోపల నోట్లోంచి మాట రాదు కానీ ఆలోచన ఉంటుందిగా, ఆలోచనలో నా జీవితం అంతా వ్యర్థమైపోయింది, ఎంతో డబ్బు సంపాదించారు కానీ మహాత్ముల పురాణాలు వినలేదు, వాళ్ళకి డబ్బు దానం చేయలేదు, ఎవరికి ఏ ఉపకారం చేయలేకపోయాను, తీర్థయాత్రలు చేద్దాం అనుకుని కూడా కాశీలో ఉండలేకపోయాను, ఈ మాయాపురం వచ్చాను, ఈ జ్వరం వచ్చినప్పుడే ఇక నా శరీరం మీద నాకు ఆశపోయింది, ఎవరూ లేని చోట దిక్కుమాలినతో చచ్చిపోతున్నాను అన్నమాట అనుకుని సంసారాన్ని ఒక్క క్షణం తలుచుకున్నాడు. అప్పుడు ఆయనకి ముందు భార్య, కొడుకులు, ఇల్లు ఇవన్నీ గుర్తుకొచ్చాయి. అంతలోనే మళ్ళీ అనుకున్నాడు, ఇదేం యోగం రా, కర్మయోగం కాకపోతే హాయిగా హరిద్వారం అనే పవిత్ర క్షేత్రంలో చచ్చిపోతూ కూడా మళ్ళీ నా కుటుంబం అంతా గుర్తుకొస్తారు, నేను ఆవిడ ఆ రోజులు, పాత రోజులు, పెళ్లి చూపులకు వెళ్ళిన రోజులు, ఆ పెళ్లి చూపులు ఇలా నవ్వుకోవడాలు, ఇవన్నీ ఇప్పుడు గుర్తుకొస్తేలాగా మళ్ళీ జన్మ వస్తుంది, ఈ జన్మలో ఏ జన్మ వస్తుందో అని భయం కలిగింది. అందుకని హరిద్వారాన్నే తలుచుకున్నాడు. కొంతేమో సప్తమోక్షపురాల మీద దృష్టి, ఒక్క క్షణమేమో కుటుంబం మీద దృష్టి, ఇలా వెళ్ళగా వెళ్ళగా చివరికి సప్తమోక్షపురాలే గుర్తుకొచ్చాయి ఆయనకి. ఎన్ని రోజులు తెలుసా, ఈ విధమున్న నిద్రాహారాదులకతీతుడై సప్త సప్తవాసరం బుల్లుగడ్డ పిల్ల. ఈ విధంగా పాపం నిద్ర లేదు, అది ఆహారము కాదు, సావు వచ్చిన స్థితి, కోమ అంటాం చూసారా, అటువంటి అపస్మారక స్థితిలో సప్త సప్తవాసరములు అంటే 7 వారాలు, 7 ఏళ్ళు 49 రోజులు పడ్డట్టు బాధ ఆయన పాపం. అసలు 7 ఏళ్ళు 49 రోజులు కోమాలోకి వెళ్ళి అక్కడ గంగా తీరంలో అలాగే ఎండకి ఎండుతూ రాత్రి చలికి తడుస్తూ బాధపడుతూ ఉన్నాడంటే అది ఎంత బాధాకరం ఎందుకు చూడండి, ఆలోచించండి. వెంటనే పోలేదు పోనీ ఆయనేమి, కారణం ఏమిటో తెలిసిన ఆయన చివరి రోజుల దాకా భగవంతుణ్ణి తలుచుకోకపోవటం, ఎంతమంది మహాత్ములు వచ్చి ఊళ్ళోకి వచ్చి పురాణం చెప్పినా వినకపోవటం, మీరంతా చాలా అదృష్టవంతులు గుర్తుపెట్టుకోండి. 7 రోజులు భక్తితో శ్రద్ధతో నిశ్శబ్ద వాతావరణంలో కూర్చుని కాశీఖండం వింటున్నారు, ఇలాంటి వాళ్ళకి అలాంటి దుర్మరణం రాదుగాక, రాదు. ఆయన దురదృష్టం 70 ఏళ్ళు వినలేదట అలాగా. పోనీ చివరి రోజులో ముక్తి పొందాలనుకుని బయలుదేరినవాడు కాశీలో ఉండిపోతే ఈ స్థితి వచ్చేది కాదు. పరమ పవిత్రమైన అవిముక్త క్షేత్రం వారణాసి క్షేత్రం, మరణించినంత మాత్రం చేత కైవల్యం ఇచ్చే క్షేత్రం విడిచిపెట్టి బయటికి తిరగాలనే కోరిక రావటమే కర్మయోగం పాపం. ఆ కర్మయోగం వల్లే చేసిన కొన్ని పాపాలు ఇక్కడే అనుభవించాలి కనుక చివరి రోజుల్లో 49 రోజులు అలాగే తిండి లేకుండా నాలుక బయటపెట్టి నోట్లోకి దోమలు ఏగులు వెళ్ళిపోతున్నా తోలుకోలేక అప్పుడప్పుడు చీమలు కుడుతూ ఉంటే ఆ బాధను తట్టుకోలేక ఏడుద్దామంటే రోట్లోంచి మాట రాక ఎండ మీద పడుతూ ఉంటే ఆ ఎండకి మాడిపోయి మహాబాధపడి ఈ విధంగా ఆయన చివరికి తట్టుకున్న శివశర్మ కాలధర్మమును తట్టుకుని ఒకరోజు ప్రాణం పోయింది. ఈ 49 రోజులు ఎలా తీసుకున్నా చివరిలో క్షణంలో చచ్చిపోయాడు పాపం. ఇలా 49వ రోజు శరీరం విడిచిపెట్టాడు. కానీ చచ్చిపోయే ముందు ఆయన చేసిన మహోపకారం, ఆయన చేసిన ఒక మహాకార్యం, 7 మోక్షపురాలని తలుచుకున్నాడు. కాశీలో చావలేకపోయానని బాధపడ్డాడు. పైగా చచ్చిపోయింది ఎక్కడ, గంగా తీరంలో మోక్షపురాలు 7ఇంటిలో ఒకటైన హరిద్వార్లో పోయాడు ఆయన. ఈ కథ ఎందుకు చెబుతున్నాడు అనేది మీకు చివరిదాకా తెలియదు. చివరిదాకా శ్రద్ధగా వింటేనే ఈ కథని అగస్త్యుడు లోపాముద్రకి ఎందుకు చెప్పాడో తెలుస్తుంది. ఆవిడేమో ఏమండి కాశీలో మరణిస్తే ముక్తి అన్నారు, ఇక్కడ శ్రీశైల శిఖరం చూస్తేనే పునర్జన్మ ఉండదంటారు, అలాంటప్పుడు కాశీ ఎందుకు వెళ్ళాలి అంటే ఆయన ఏం చెప్పాడు, శ్రీశైలంలో శిఖర దర్శనం చేసినా ఇంకా మోక్షపురాలకు వెళ్ళినా వీటి యొక్క ఉద్దేశం ఏమిటి, ఏదో ఒక జన్మలో కాశీలో మరణించేలా చేసి అప్పుడు ముక్తినివ్వడం. కానీ కాశీలో మరణిస్తే ఈ జన్మలోనే మోక్షం అని చెప్పాడు కదా, దానికి ఉదాహరణగా ఈ కథ చెబుతున్నాడు. ఇంత కథ ఎందుకు చెప్పాడంటే లాస్ట్ అండ్ ఫైనల్ శివశర్మ ఎపిసోడ్ పూర్తి అయ్యేదాకా వినాలి. ఒక్క క్షణం ఆలస్యమైనా అందులో ఉన్న టాప్ సీక్రెట్ తెలియదు. ఇప్పుడు శివశర్మ చచ్చిపోగానే చచ్చిపోయింది హరిద్వార్లో గనక, ఏడు మోక్షపురాలలో ఒకటైన హరిద్వారంలో గనక, అప్పుడు తమాషా జరిగింది. ఆయన శరీరంలో నుంచి ప్రాణాన్ని ఇద్దరు మహాపురుషులు బయటకు వచ్చి తీశారట. ఆ మహాపురుషులు ఎలా ఉన్నారో తెలుసా, నాళీకపత్రేక్షణలు, అందమైన తామర పువ్వు రేకులు లాంటి కళ్ళు కలిగిన వాళ్ళు, నీలంగా ఉన్నారు, పసుపచ్చని బట్టలు కట్టుకున్నారు, నాలుగు చేతులు ధరించారు, శంఖం చక్రం గద పద్మం ఈ నాలుగు నాలుగు చేతుల్లో ధరించారు. శంఖ చక్ర గద పద్మధారులు, పద్మపత్రేక్షణులు, ఆజానుబాహులు, మహాత్ములు, పసుపచ్చని బట్టకట్టిన వాళ్ళు, కిరీటాలు ధరించిన వారు, చెవులకు కుండలాలు ధరించిన వారు, సన్నగా ఉన్న నడుముతో ఉన్నవాళ్ళు, పరమ సౌందర్యవంతులు, మహాకాంతి స్వరూపులు, తులసీమాలలు ధరించిన వారు, ఎక్కడికి వెడితే అక్కడ వాళ్ళ వల్ల శుభం తప్ప శుభం ఉండనటువంటి వాళ్ళు అయిన ఇద్దరు పురుషులు వచ్చారు. వాళ్ళు శివశర్మ ప్రాణం ఆయన శరీరంలోంచి బయటికి తీశారు. అచ్చం వాళ్ళు ఎలా ఉన్నారో అలాంటి ఒక శరీరం కూడా వాళ్ళతో తెచ్చారట. వాళ్ళిద్దరూ ఎలా ఉన్నారో అలాగే ఉన్న ఒక శరీరం అక్కడికి వచ్చింది. ఆ శరీరంలో ఈయన ప్రాణం ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఈయన ఎలా ఉన్నాడనమాట, వాళ్ళిద్దరూ ఎలా ఉన్నారో అలా ఉన్నాడు. ఆ ఇద్దరు యొక్క రూపాలు ఎలా ఉన్నాయో తెలిసిన శ్రీమన్నారాయణ రూపములు. శ్రీ మహావిష్ణువుని చూస్తే ఎలా ఉంటుందో వాళ్ళని చూస్తే అలా ఉంటుంది. అంటే వచ్చిన వాళ్ళు ఎవరనమాట, వైకుంఠ దూతలు. విష్ణులోకం నుంచి ఇద్దరు దూతలు హరిద్వారంలో ఇతడు చచ్చిపోవటం వల్ల పట్టుకుపోవడానికి వచ్చి అందమైన విష్ణు స్వరూపము వంటి ఒక శరీరము తెచ్చి ఆ శరీరములో వీడి ప్రాణమును ప్రవేశపెట్టి ఇతన్ని జాగ్రత్తగా చెరోరెక్క పుచ్చుకుని ఒక విమానం దగ్గరికి తీసుకెళ్లారు. ఆహ్, అది మామూలు విమానం కాదు, పరేత దూరం విదూరం, యమధర్మరాజు గారిని దూరంగా తోలేసేటటువంటి విమానం అది. అంటే ఆ విమానం దగ్గరికి ఎముడు పొరపాటును రాడు. అంటే అర్థం ఏంటి, పాపాత్ములు ఆ విమానం దగ్గరికి వెళ్ళరు, పాపాత్ములు తీసుకెళ్ళడానికి ఎముడు వస్తాడు. పాపాత్ముడు కాడు కనుక ఈయన చూస్తే ఎముడు కూడా దూరంగా పారిపోవాలి. తర్వాత పక్షిరాఖ్యాతనంబు, దాని మీద ఆ విమానం పైన ఒక జెండా ఉంది, ఆ జెండా మీద గరుత్మంతుడి చిహ్నం ఉంది, గరుత్మంతుడిని బొమ్మ కింద జెండా మీద చిత్రీకరించారు, ఆ గరుడ ధ్వజం రెప రెపలాడుతున్నది. అటువంటి దివ్య విమానం, పూర్తిగా బంగారంతో తయారు చేయబడిన విమానం, ఇంధనం అక్కర్లేకుండా ఎగిరే విమానం, కామగమనం కలిగింది, ఎక్కడికైనా ఏ రూపంతో అయినా ఎప్పుడైనా స్వేచ్ఛగా వెళ్ళగలిగే విమానం, అటువంటి విమానంలోకి ఈయన తీసుకెళ్ళి గౌరవంగా ఆయనకు ఒక ఆసనం ఇచ్చి కూర్చోబెట్టారు. అంత అందమైన ఆసనం ఇచ్చారు. ఇవన్నీ ఇచ్చాక ఈయనకు అనుమానం వచ్చింది, అయ్యలారా నా పాండిత్యం కొంత గుర్తుకొస్తున్నది, అంటే నేను చదువుకున్న చదువు ఇప్పుడు గుర్తుకొస్తున్నది, అందువల్ల అడుగుతున్నాను. నేను పురాణాల్లో విన్నదాన్ని బట్టి హరిద్వారం వంటి దివ్యక్షేత్రాల్లో చచ్చిపోయిన వాళ్ళని తీసుకెళ్లడానికి వైకుంఠం నుంచి విష్ణుదూతలు వస్తారని విన్నాను. వాళ్ళు అచ్చం విష్ణువులాగే ఉంటారట, విష్ణువులు వలే ఉంటారట, అలాగే విష్ణువు శరీరం వంటి శరీరంలోకి చచ్చిపోయిన వాడి ప్రాణాన్ని ప్రవేశపెడతారట. అలా తీసుకుపోయే వాళ్ళిద్దరి పేర్లు పుణ్యశీలుడు సుశీలుడు అని విన్నాను. ఇంతకీ ఆ పుణ్యశీల సుశీలుడు మీరేనా, నేను పురాణాల్లో చదివింది నిజమేనా, నేను నిజంగా చచ్చిపోయానా, లేక ఇది కల? అనగా కల కాదు నాయన, ఇది నిజంగానే నువ్వు పోయావు, నీ ప్రాణాన్ని నువ్వు చెప్పినట్టే మేము దివ్య శరీరంలో ప్రవేశపెట్టాం, నువ్వు అనుకున్న పుణ్యశీలుడు ఈయన, నేనే సుశీలుణ్ణి అన్నారు వాళ్ళు. హరిద్వారంలో చచ్చిపోవటం వల్ల, చివరి క్షణాల్లో ఈ మోక్షపురాలు తలుచుకోవటం వల్ల నిజంగా వైకుంఠానికి వెళ్ళాడు ఆయన. కాబట్టి ఈ మోక్షపురాల్లో ఎక్కడ చచ్చిపోయినా మనకి దివ్యగతులే వస్తాయి, నరకం మాత్రం రాదు. వాడు ఎంత దృష్టవంతుడు శివశర్మ అనిపిస్తుంది, 70 ఏళ్ళు సుఖంగా ఉన్నాడు. 70 ఏళ్ళు దాటిన తర్వాత కదా ఆయనకి బుద్ధి వచ్చింది, అయినా చాలా తొందరగా వైకుంఠానికి వెళ్ళాడు. కొంతమంది చిన్నప్పటి నుంచి భగవంతుడిని ధ్యానం చేస్తారు, కథలు వింటారు, అయినా వాళ్ళ కర్మ వాళ్ళకి స్వర్గం వస్తుందో లేదో కూడా చెప్పలేము. కారణం ఏమిటంటే ఎప్పుడు మనకి బుద్ధి కలిగిందన్నది కాదు, కలిగిన బుద్ధి శాశ్వతంగా భగవంతుడి మీదే ఉండాలి. కాశీలో ఆయన లేడు కానీ ఎక్కడికెళ్ళినా దేవుడి మీదే దృష్టి కదా ఆయనకి. ఎక్కడికెళ్ళినా హరి అన్నాడు లేక శివ అన్నాడు తప్ప మరొక మాటే లేదు. ప్రజలకి దూరంగా భక్తితో భగవన్నామం చేశాడు, అందుకే ఆయనకి దివ్యలోకం వచ్చిందన్నమాట. మీరు కూడా ఈ పురాణం విన్న వెంటనే విని వదిలేయకుండా కాదు, ఈ విన్న పురాణాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓ చిన్న పాప, ఆ పాప నాకు ఇందాక చెప్పింది నాకు ఆశ్చర్యం కలుగుతుంది అనమాట, చదువుకున్న పిల్లలకి ఇంత శ్రద్ధ ఎలా ఉంటుంది అని. అదేదో కాశీలో కథ ఉందండి, చెప్పులు వేసుకున్న చింతామణి గారి ద్వారా చెప్పులు వేసుకున్న వాళ్ళు ఏ లోకానికి వెళ్ళారో మా చెప్పులు ఇద్దరు పట్టుకుపోయారు, వాళ్ళు మా ఇంట్లో కొడుకులే పడతారేమో అని అడిగింది ఆ పాప. అంటే నేను ఎందుకు ఆశ్చర్యపోతానంటే చింతామణి కథను నేను ఎప్పుడో చెప్పాను, ఎప్పుడో కాశీఖండలో ఒక పురాణంలో చెప్పాను, చెప్పిన నేను కూడా ఆ కథను మర్చిపోయానేమో కానీ విన్న భక్తులు మీరు మర్చిపోవటం లేదు. అలా మర్చిపోకుండా పురాణములను యూట్యూబ్లో పదే పదే విని అక్కడ యూట్యూబ్ బదులుగా ఐట్యూబ్లో పెట్టుకున్నవాడు ఈ జన్మలో నరకానికి వెళ్ళక స్వర్గానికి ఇంకా ఉత్తమ గతులకి పోతాడు. నాకు చాలా ఆశ్చర్యం కలిగించే కొందరు భక్తులు ఉంటారు, ఇక వాళ్ళకి వేరే పని ఉండదు, నిరంతరం నిరంతరం ఇవి వినడం, విన్నవి గుర్తుపెట్టుకోవటం. అలాగని వాళ్ళు ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటున్నారు, హాయిగా వ్యాపారాలు చేసుకుంటున్నారు, సంపాదిస్తున్నారు, కుటుంబ భారాలు ఏం మర్చిపోవటం లేదు. ఏదో ఒక పని లేకుండా కాలక్షేపం చేస్తేనే దరిద్రపు లక్షణాలు వస్తాయి, కానీ చక్కగా తమ వృత్తులు తమ వ్యాపారాలు చేసుకునేవాళ్ళు పురాణం వింటే అటు వృత్తిలో ఇటు భక్తిలో రెండింటిలో రాణిస్తారన్నమాట. అందువల్ల ఎందుకు చెప్తానంటే ఒకటి రెండు సార్లు ఈ పురాణములని అలా ఎప్పుడు బుద్ధిలో పెట్టుకోండి, ఇంటికి వెళ్ళాక ఇదే ఆలోచించండి, ఇదే తలుచుకోండి. మనకు వీలున్నప్పుడల్లా ఇవి బుద్ధిలోకి రావాలి, ఆలోచనలోకి రావాలి, వస్తే ఈ మానవ జన్మ సఫలమవుతుంది. మనం శరీరం విడిచాక ఘోర నరకాల పాలు కాము, ఉన్నంతకాలం సుఖంగా ఉంటాం. మేమే పుణ్యశీల సుశీలనం అని ఇతన్ని ఆసనంలో కూర్చోబెట్టగా నేను ఆనందపడిపోయి ఏం యోగం పట్టించారు మహాత్ములారా, ఇప్పుడు నన్ను ఎక్కడికి తీసుకెడుతున్నారు అన్నాడు. నిన్ను వైకుంఠానికి పట్టుకుపోతున్నావు, వైకుంఠానికి వెళ్ళేలోపు చాలా ప్రయాణం ఉంటుంది, వైకుంఠానికి డైరెక్ట్గా నువ్వు రావడానికి అర్హుడివి కావు, ఎందుకంటే నీలో ఇంకా కొన్ని లోపాలు ఉన్నాయి, భూలోకంలో ఉన్నప్పుడు కొన్ని లోపాలు ఉన్నాయి, ఈ లోపాలు పోవాలంటే వైకుంఠమునకు ఒక్కొక్క లోకం చూపించి తీసుకెళ్ళాలి. ఇప్పుడు నీకు దారి పొడుగుతా ఉన్న లోకాలని చూపిస్తాం, అంటే సైట్ సీయింగ్ చూసుకుంటూ అప్పుడు వైకుంఠానికి వెడుదు కానీ అని వరసగా చూపించారు. ముందుగా ఈ విమానంలో వెడుతున్న వీళ్ళకి ఒక భయంకర లోకం కనపడింది. అక్కడ విఠలాచార్య సినిమాలో అస్థిపంజిరాలు లాంటి అస్థిపంజిరాలు అని అరుచుకుంటూ వస్తున్నాయి, వాటి చేతుల్లో కాగడాలు ఉన్నాయి, భయంకరాకారంలో ఉన్న ఎముకలు గుళ్ళు విచిత్రమైన ఆకారాలు ఉన్న వాటిని చూచి తెల్లబోయి వీరెవరండి అంటే వీళ్ళు పిశాచాలు. బతికున్నంతకాలం ఎవరికి అన్నం పెట్టక తల్లిదండ్రుల్ని పీడించి భార్యని చంపి కట్నాలు అడిగి పిచ్చి పనులు చేసి తల్లిదండ్రులు కొట్టి అత్తమామల్ని తిట్టి పిల్లల్ని చంపి కోడళ్ళని కొళ్ళబొడిచి ఈ పాపాలు చేసి చివరి క్షణాలలో ఒక శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నారు. చివరి క్షణములలో శివుణ్ణి చూడడం వల్ల వీళ్ళ పాపాలు చాలా వరకు పోయి ఈ పిశాచ లోకంలోకి వచ్చారు. ఇక్కడ కొంతకాలం ఉండి మళ్ళీ భూలోకంలో మానవులై పుట్టి పద్మాకర్ గారు చెబుతున్న పురాణం శివపురాణం విని మళ్ళీ వీళ్ళు ఉత్తమ లోకాలకు వెడతారు. ఇది పిశాచ లోకం అనగానే ఓహో వీళ్ళే పిశాచాలు, భూలోకంలో చాలా పిశాచాలను చూసినాక ఎవరు పిశాచాలో ఎవరికదో తెలియట్లేదులేండి అన్నాడు ఆయన. భూలోకంలో మనుషుల్లోనే పిశాచాలు ఉన్నారు, మనుషుల్ని మనుషులు పట్టి పీడించే వాళ్ళందరూ పిశాచాలే. ఇక్కడి నుంచి ఇంకొంచెం ముందుకెళ్ళారు, అక్కడ మరొక అందమైన లోకం కనపడింది. ఆ లోకంలో నుంచి ఒక పుణ్యాత్ముడు వచ్చి, నాయన నువ్వెంత గొప్పవాడివిరా, హరిద్వారంలో హరిని తలుచుకుంటూ పోయావు అని ఆయనకి ఒళ్ళంతా గంధం పూసి ఆయనతో పాటు వచ్చిన ఆడవాళ్ళందరి చేత విసిరికరతో విసిరేలా చేశాడు. వీళ్ళెవరండి అని అడిగితే, ఆయనెవరో నీకు తెలియదా నాయన, నువ్వు పురాణాల్లో చాలాసార్లు చెప్పావే, ఆయనే దేవేంద్రుడు, ఇంద్రుడు అంటే ఆయనే, ఆ పక్కనున్న ఆవిడ, ఈవిడ రంభ, ఈవిడ ఊర్వశి, ఈవిడ మేనక, ఈవిడ తిలోత్తమ, ఈవిడ హరిణి, ఈవిడ హేమ అనగానే అబ్బా వీళ్ళ అప్సరసలు అనుకున్నాడు. ఇంద్రుడికి వినయంగా నమస్కరించాడు. ఇంద్రుడు నీకే మేము దండం పెట్టాలి, వైకుంఠానికి వెళ్ళే వాళ్ళంతా మాకు పూజ్యులు అన్నట్ట, అంటే స్వర్గం కూడా చూశాడు ఆయన. ఈ స్వర్గానికి వెళ్ళాలంటే ఏం చెయ్యాలి అని అడిగాడు. స్వర్గమునకు వెళ్ళాలంటే భూలోకంలో ఉన్నప్పుడు అన్నదానము, భూదానము, జలదానము ఇలాంటి పవిత్ర దానాలు చెయ్యాలి, గోవుల్ని పూజించాలి, తల్లిదండ్రుల్ని పూజించాలి, అలాంటి వాళ్ళు నరకానికి వెళ్లకుండా స్వర్గానికి వెళతారు, సుఖంగా మరణిస్తారు. కానీ స్వర్గంలో కూడా ఎక్కువ కాలం ఉండరట. మనం చేసిన పుణ్యం ఎంతకాలం ఉంటే అంతకాలం స్వర్గంలో ఉంటారు. పుణ్యం క్షీణించాక, పుణ్యం ఎలా క్షీణిస్తుంది, స్వర్గంలో మనం సుఖాలు అనుభవించాక, హాయిగా భోగాలు అనుభవించాక అప్పుడు మన పుణ్యం క్షీణించిపోతుందిట. మనం డబ్బులు ఏటీఎంలో తెగలాగేస్తే ఉన్న డిపాజిట్ అంతా అయిపోదో, అలాగే స్వర్గంలో సుఖాలు ఎక్కువ అనుభవిస్తే మన పుణ్యం క్షీణిస్తుంది. అప్పుడు క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, పుణ్యం క్షీణించగానే మానవ లోకంలో పడిపోతాం. మళ్ళీ మానవులై పుట్టి ఇక్కడ పుణ్యం చేసుకుంటే ఉత్తమ లోకాలకు వెడతాం, పాపం చేస్తే నరకానికి పోతాం అనగానే ఇక్కడ నుంచి విమానం కొంచెం ముందుకు వెడుతూ ఉండగా హఠాత్తుగా ఒక దివ్య రథం ఎదురొచ్చింది. ఈ విమానం ఆగిపోయింది. ఆ దివ్య రథంలో పరమసుందరాకారుడు ఉన్నట్ట. తెల్లగా ఉన్నాడు, తెల్లని వజ్రాల కిరీటం పెట్టుకున్నాడు, అందమైన చంద్రబింబం లాంటి ముఖం ఉన్నది ఆయనకి, తెల్ల బట్టలే కట్టుకున్నాడు, చిరునవ్వుతూ ఉన్నాడు ఆయన. కొందరు నవ్వుతారంటే నవ్వే ఆభరణం అండి. దిక్మాల మొహాలు కొన్ని ఎప్పుడు నవ్వు ఉండదు అనమాట, ఎప్పుడు ఏడుపు మొహాలతో ఉంటాయి. కానీ కొందరు శుభ్రంగా నవ్వుతూ ఉంటారు, ఆ నవ్వు ఎంతో అందం అన్నమాట. ఇలా నవ్వు ముఖంతో ఆయన వచ్చి, పుణ్యాత్మ నీకు శుభం కలుగ్గాక, నీ ధర్మమునకు వచ్చి నమస్కరిస్తున్నాను అనగానే ఈయన తెల్లబోయాడు. ఎవరండి ఈ మహాత్ముడు, ఎంత అందంగా ఉన్నాడు, ఎప్పుడో పద్మాకర్ గారిని చూశాను అంత అందంగా, మళ్ళీ ఎవరినో ఉంటారో అనుకున్నాను, ఈయన చూస్తే అంత అందంగా ఉన్నాడు, ఎవడైనా అనగానే అప్పుడు వాళ్ళు ఆ మహాత్ముడిని గుర్తుపట్టలేకపోయావా, యమధర్మరాజు అంటే ఈయనే, నరకలోకానికి అధిపతి, దక్షిణ దిక్కులో ఉంటాడు ఆయన, సంయమనీపురం ఆయన రాజధాని. ఈ పుణ్యాత్ముడు, నీవు ధర్మాత్ముడివి గనక చచ్చిపోయే ముందు హరిద్వారంలో మరణించడం వల్ల నీ పాపాలన్నీ పోయాయి గనక నీకు నమస్కరించాడనగానే ఈయన ఒక్క క్షణం తెల్లబోయాడు. యముడు ఈయన ఇంత అందంగా ఉంటాడు యముడంటే, మరి మా పురాణాల్లోనూ సినిమాల్లోనూ యముడంటే యముండా అనే డైలాగులతో అతి భయంకరంగా చూపిస్తారు, నల్లగా చూపిస్తారు, కోరలతో చూపిస్తారు, కిరీటంతో చూపిస్తారు, గద పుచ్చుకొని తిరుగుతాడే, ఈయనేమిటి ఇలా ఉన్నాడు.